ఇప్పుడు జాంబవంతుడు లేచాడు. జాంబవంతుడు యుద్ధం అంటే సామాన్యం అనుకుంటారా, ఆయనకి అసలు ముసల్తనం లేదండి. చెప్పాను కదా, మంచి చురుకుగా కుర్రాడులా చక్క 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 యుద్ధరంగంలో తిరుగుతూ ఒక పెద్ద శిల తీసుకుని మహానాథుడనే రాక్షసుడి వక్షస్థలం మీద కొట్టగా వాడి వక్షస్థలం మొత్తం తుక్కు తుక్కయి నెత్తురు కొక్కుని చచ్చిపోయాడు. వాడు గుండెకై అలా బయటకు వచ్చి కింద పడిపోయిందిట. ఈసారి తారుడు చెట్టు పీకి కుంభహనువుని చంపేశాడు, దెబ్బతో వాడు చచ్చాడు. ఇప్పుడు ప్రహస్తుడు తన నలుగురు మంత్రులు చచ్చిపోవడంతో గజగజలాడిపోయాడు. ఏమిటి విచిత్ర యుద్ధం, తిరుగులేని యోధులు మా వాళ్ళు, ఇలాంటి వానరులు ఎంతోమందిని పీల్చి పిప్పి చేసిన వాళ్ళు, వాళ్ళ మాంసం నెత్తురు ఆహారంగా స్వీకరించిన వాళ్ళు, అటువంటి వాళ్ళని మహావీరులను నా నలుగురు సచివుల్ని ఎవరు, నరాంతకుణ్ణి, సమున్నతుణ్ణి, మహానాథుణ్ణి, కుంభహనువుని ఇంత తేలిగ్గా చంపిపారేస్తున్నారు వీళ్ళు అనుకుని పళ్ళు పటపట కొరికి ధనుష్టంకారం చేసి బాణవర్షం కురిపించాడు. మొత్తం ఈ సైనికుల మధ్యలో ఏ వైపు చూచినా ప్రహస్తుడి రథమే కనపడుతున్నది, ప్రహస్తుడి బాణాలే వస్తున్నాయి. వాడి బాణాలకి అందరి యొక్క చేతులు దిగిపోవడం మొదలుపెట్టాయి. కొంతమందికి ఈ గుండె వైపు ఉండే మాంసం బయటకు వచ్చేసిందిట. అలాగే ఎకురుత్తూ ప్లేహం కడుపులో అటు ఇటు కుడి ఎడమ వైపు ఉండే మాంసం ముద్దలు బయటకు వచ్చేసాయి. కొంతమంది తలలు కింద పడి చేపల్లో కొట్టుకుంటున్నాయి. మరికొంతమందికి కాళ్ళు దిగిపోయి ఆ రక్తంలో కొట్టుకుపోతున్నాయి. ఘోర యుద్ధం జరిగింది. ప్రహస్తుడు రథంలో కూర్చుని మహాబాణపరంపరతో అందరినీ చీల్చి చెండాడేస్తూ ఉంటే వానరులు హడిలి పారిపోవడం మొదలుపెట్టారు. అది చూచాడు నీలుడు. ఆగరా ఆగు, సామాన్యులైన వానరుల జోలికి వెళ్ళడం కాదు, నా జోలికిరా అని ఒక పెద్ద చెట్టు విసిరాడు. ఆ వృక్షాన్ని ముక్కలు ముక్కలు కింద కొట్టేసేటవాడు. మళ్ళీ ఇంకో చెట్టు తీసుకున్నాడు ఆయన. ఆ చెట్టు తీసుకుని ప్రహస్తుడి మాడు మీద కొట్టాడు. అంత దెబ్బతిని కూడా వాడు ఒక క్షణ స్పృహ కోల్పోయి మళ్ళీ తేరుకున్నట్టు అది. కాబట్టి వాడు మహాబలశాలి. ఆ చెట్టు దెబ్బకి కొంచెం శరీరం ఊగిపోగా కంగారు పడి స్పృహ కోల్పోయి టక్కుని తేరుకున్నాడు. ఇప్పుడు ఆ చెట్టుని మళ్ళీ నాలుగు బాణాలతో నరికి పారేశాడు. ఈ విధంగా ఇద్దరికి మధ్యలో ఘోర యుద్ధం జరుగుతూ ఉండగా నీలుడు వాడి పొట్టలో పిడికిలితో బిగించి ఒక దెబ్బ కొట్టాడట. ముష్టిఘాతం ఇచ్చాడు, పిడికిలితో కొట్టాడు డొక్కలో. దెబ్బతో వాడు మళ్ళీ స్పృహ కోల్పోయాడు. ఇప్పుడు స్పృహ కోల్పోయి అతి కష్టం మీద తేరుకొని ధనుష్టంకారం చేసి చెవుల దగ్గర ఆరు బాణాలు, ముక్కు దగ్గర నాలుగు బాణాలు, నుదుట 8 బాణాలు కొట్టాడు. ఈ బాణాల దెబ్బకి నీలుడు కూడా కంపించిపోయాడు. అమాంతంగా ఎగిరి వాడి రథం దగ్గరకు వచ్చి వాడి చేతిలో ఉన్న ధనుస్సు గుంజుకున్నట్ట. ముందు వాడి చేతిలో ఉన్న ధనుసు అయ్యేసుకున్నాడు. ఆ ధనుసుని పటుక్కున విరిచి అవతల పారేశాడు. ధనుసు విరిగిపోగానే వాడు కంగారు పడి ఇంకో ధనుసు తీసుకోబోతుండగా అది విరగ్గొట్టాడు. వెంటనే వాడు పెద్ద ముసలం తీసుకున్నాడు, రోకలి, ఇనప రోకలు తీసుకున్నాడు. యుద్ధంలో పూర్వం రోకళ్లతో కూడా యుద్ధం చేసేవారు. బలరాముడికి ప్రధానమైన ఆయుధమే రోకలి. అలాంటి ఇనప రోకలి తీసుకుని ప్రహస్తుడు రథంలోంచి కిందకి దూకి దాంతో నీలుని ఒక్క దెబ్బ కొట్టాడు. వెంటనే నీలుడు ఆ దెబ్బ కాచుకున్నాడు, అంటే ఏంటి పక్కకు వంగాడు, వంగడంతో దెబ్బ అతనికి తగలలేదు. ఈ విధంగా ఇద్దరు ఒకళ్ళని జయించాలని ఒకళ్ళు, ఆయనేమో రోకలతో కొడుతూ ఉంటే ఈయన చెట్టుతో కొట్టడం మొదలెట్టాడు. పూర్వం వృత్రాసురుడు దేవేంద్రుడితో యుద్ధం చేసినట్టుగా ప్రహస్తుడు ఈ మహావీరుడైన నీలుడితో యుద్ధం చేశాడు. ఇంతలో ప్రహస్తుడు హఠాత్తుగా ఎగిరి నుదుటి మీద రోకలితో ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి నుదురు పగిలి నెత్తురు బట బట కింద కారిపోయింది, బొడబడ కారిపోయింది. నీలుడు ఇక వీడిని క్షమించకూడదనుకుని రివ్వును ఎగిరి ఒక మహావృక్షం పెకలించి ప్రహస్తుడి వక్షస్థలం మీద కొట్టాడు. అంత దెబ్బతిని కూడా నీలుడు మళ్ళీ లేచి రోకలితో వానరవీరుడు గుండెల మీద కొట్టబోయాడు. వెంటనే నీలుడు తప్పుకుని ఒక పెద్ద బండరాయి తీసుకుని దానితోటి ప్రహస్తుడి యొక్క ఈ మాడు మీద కొట్టాట. మూర్ధ్రి తోర్ణమపాతయత్ ఎప్పుడు శిరస్సు నడిభాగం మీద కొట్టాలి, బ్రహ్మరంధ్రం మీద కొట్టాలి. తెలుగులో మాడు అంటాం, మాడు మీద కొడితే మాడిపోతుందో దెబ్బకి వాడతల. పెద్ద శిలట అది కూడా. ఆ శిలా దెబ్బకి నీలుడు అలా కొట్టి కొట్టడంతో వాడి శరీరం ఢామ్ అనే శబ్దంతో పగిలిపోయింది, ముక్కలు ముక్కలైపోయింది. రాక్షసులు చచ్చిపోతే మీకు ఎంత ఉత్సాహం వస్తుందో ఇప్పుడు నాకు అర్థమైంది. నీలుడి దెబ్బకి నేల మీద పడి నీలికి చచ్చిపోయిన ప్రహస్తుని చూచి వానరులంతా మీలాగే చప్పట్లు కొట్టి ఆనందంతో ఎగిరి గంతులేశారు. కాకపోతే వాళ్ళు వానరులు కాబట్టి పైకి కిందకి ఎగిరారు, మీరు ఎగరకుండా కొట్టారు చప్పట్లు. అంతే సర్వసేనాధిపతి, రాక్షస సేనాపతి, త్రివిధ దళాలకి అధిపతి, రావణునికి ప్రాణం, అటువంటి ప్రహస్తుడు నీలుడి చేతిలో కింద పడి చచ్చిపోయాడు. దాంతో రాక్షసులు తీవ్ర శోకానికి గురయ్యారు. రామలక్ష్మణులు అక్కడికి వచ్చి నీలుణ్ణి ప్రశంసించి, ఇలా ఉండాలి సేనాధిపతి అంటే, సేనాధిపతి సేనాధిపతినే చంపాలి, శాభవాష్ నువ్వు మాకు మహాద్భుతమైనటువంటి ఆనందం చేకూర్చావు అని పొగిడారు. నీలుడు కూడా సంతోషపడ్డాడు. ఇప్పుడు కూడా పెద్ద పెద్దవాడు పొగుడుతుంటే ఎంత ఆనందం, సామాన్యుడు పొగడటం కంటే గొప్పవాడు పొగిడితే అదొక అందం ఆనందం. ఎవడో రోడ్డు మీద పోయేవాడు వచ్చి, తాతగారు మీరు బాగా డ్రైవ్ చేశారంటే ఆయనకి ఎంత ఆనందం కలగదు. అదే పద్మాకర్ గారు, ఏం డ్రైవింగ్ అండి మీది, మీరు నిజంగా ఆధునిక జాంబవాన్ అని మీకు బిరుదిస్తున్నానంటే ఇక చూడండి ఆయన 3 రోజులు నిద్రపోతాడు. ఎప్పుడైనా అంతే, మీకు ఎవరు ప్రశంసించారో వాడు ప్రశంసిస్తే ఆనందం కలుగుతుంది. ఈ విధంగా నీలుడు కూడా రామలక్ష్మణుల యొక్క ప్రశంసలతో పొంగిపోయాడు. ప్రహస్తుడు కూడా వెళ్ళిపోయాడు అనగానే రావణుడికి ఏం చేయాలో తెలియలేదు. రక్షోధిపక్రోధవశం జగామ, మహాకోపము పొందాడు, ఖిన్నుడైపోయాడు, చేష్టలు తగ్గిపోయాయి. అతి కష్టం మీద నోరు పెగల్చుకొని ఇలా అన్నాడు. సంఖ్యే ప్రహస్తం నిహతం నిశమ్య. సంఖ్యం అంటే చాలామంది తెలియదు, సంఖ్య అంటే చాలామంది అంకెలు అనుకుంటున్నారు. సంస్కృతంలో సంఖ్యం అనే నపుంసకలింగ శబ్దానికి యుద్ధము అని అర్థం. సంఖ్యయందు అంటే యుద్ధంలో అని అర్థం అన్నమాట. నేను ఎందుకు చెబుతూ ఉంటానంటే అప్పుడప్పుడు మీకు ఈ రామాయణం ఒక ఆయన చెబుతున్నది విన్నాను నేను. అందులో సంఖ్యే అంటే రాక్షసుల సంఖ్య గురించి విని అని చెప్పాడు ఆయన. రామరామ సంపూర్ణ రామాయణం ఏమిటి, ఈ సంఖ్య అంటే అంకెలు అండం ఏమిటి అనిపించింది. అంటే దేనికి ఏ అర్థం తెలియాలి. సంఖ్యం అనగా యుద్ధం, సంఖ్యే అంటే యుద్ధమునందు. ప్రహస్తం నిహతం నిశమ్య, ప్రహస్తుడు చచ్చిపోయిన మాట విన్న రావణుడు శోకార్తిత, శోకంతో కుమిలిపోయాడని అర్థం అనమాట. అలాంటప్పుడు సంఖ్య అంటే సంఖ్య అని చెప్పి, వసంతం అంటే వసంతం అని చెప్పి, అధో అంటే కిందకని చెప్తే అధో అంటే మంగళం అని అర్థం అనమాట. అది కూడా తెలియట్లేదు. ఈ భాష మీద పట్టు ఉండాలండి, రామాయణం చెప్పాలంటే చాలా పట్టు ఉండాలి, లేకపోతే కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందుకే ఏదో శ్లోకం చూసి పక్కనున్నవాడు ఎవడో రాసిన తాత్పర్యం చదివితే ఇది అలాగే ఉంటుంది పురాణం చెప్పేటప్పుడు. అప్పుడు ఏం చేయాలి, రామాయణం లాంటివి పెద్దలు చెప్పినప్పుడు వింటే మీకు ఎలాగో వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైపోయింది సంఖ్య అంటే యుద్ధము అని అర్థమయ్యింది, అధో అనే శబ్దమునకు ఓకారాంత శబ్దానికి మంగళం అని అర్థమైపోయింది. మీకు ఇవి పెద్దల ద్వారా తెలుసుకోవాలి, తెలియకపోతే తెలుసుకుని చెప్పాలి. అంతేగాని మనకు తోచిన అర్థం చెప్పడం వల్ల ఒక్కొక్కప్పుడు ఇబ్బంది వస్తుంది. అందువల్ల ఇప్పుడు నాగోటి వాడు ఓ ప్రామాణికుడు అనుకుంటారు మీరు, నేను పురాణం చెప్పాను సంఖ్య అంటే అంకెలు అని చెప్పాను, అప్పుడు ఆవత్తు పద్మాకర్ గారు చెప్పారు కాబట్టి సంఖ్య అంటే సంఖ్యే అనుకుంటే, దీన్ని మీరు ఇతరులకి చెబితే ఒక తప్పుడు అర్థం లోకానికి వెళ్ళిపోతుంది కదా మరి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మాగోటి ప్రామాణికులం 1-2 సార్లు బాగా చదివి ఆచితూచి అర్థం చెప్పాలి. తప్పుడు అర్థాలు చెబితే అది శాశ్వతంగా జగత్తులో ఆ తప్పే మిగిలిపోతుంది. యుద్ధరంగంలో మొత్తం మీద ప్రహస్తుడు చచ్చిపోయాడు, అందుకే అతడు దుఃఖించి అతి కష్టం మీద గొంతు పెగల్చుకొని రాక్షసులతో ఇలా అన్నాడు. నా సేనాధ్యక్షుడు ప్రహస్తుడు సుప్రశస్తుడు, ఇంద్రుడితో యుద్ధం చేసి ఇంద్రుణ్ణి కూడా దెబ్బతీసిన వాడు, అటువంటి వాడు చివరికి వాళ్ళ వానరుల చేతిలో మరణించాడు. ఇది చూస్తూ ఉంటే, ఈ యుద్ధ వార్తలు వింటూ ఉంటే రాముడు సామాన్య మానవుడేను ఉపేక్షించకూడదు అని అర్థమైంది. రాముడే కదా, నరుడే కదా అనుకోకూడదు. అలాగే మన వాళ్లతో యుద్ధం చేస్తున్నది వానరులే కదా అనుకోవడానికి వీల్లేదు. ఈ వానరులు మహావిశిష్టుల్లా కనపడుతున్నారు. ఇక ఇప్పుడు నేనే స్వయముగా యుద్ధానికి వెడతా, మామూలు వాడు కాదు, నాతో పాటు ఇంద్రజిత్తుని వెంట పెట్టుకొని ఇప్పుడే యుద్ధానికి బయలుదేరతాను. నేను డైరెక్ట్గా రణరంగంలో గడువు పెడితే కానీ ఈ రణం దారుణం కాదనిపిస్తున్నది, బయలుదేరండి, నాతో పాటు అందరూ కూడా యుద్ధరంగానికి నడవండి. ఇవాళ నేను ఇంద్రజిత్తు మన వీరులు అందరం వెళ్ళి ఆ నరవానరుల్ని చీల్చి చెండాడదాం, రామలక్ష్మణుల్ని చంపి వాళ్ళ మాంసంతో నేను సంతృప్తిగా భోంచేస్తాను, మహావీరులైన వానరులందరినీ యుద్ధభూమికి బలిస్తాను అన్నాడు. ఇలా పలికి మంచి విశిష్టమైన గుర్రములు పూంచిన ఒక దివ్య రథం ఎక్కాడు. ఆ రథం ఆకాశం అంతెత్తుంది, అదొక మహాద్భుతమైన రథం, పూర్వం బ్రహ్మదేవుడి యొక్క వరాల వల్ల పొందిన రథం అది. ఆ రథమెక్కి రాక్షసులు వెంట వస్తూ ఉండగా యుద్ధరంగానికి బయలుదేరాడు. భూతగణాలతో పరివృతుడైన శివుడిలాగా ఈ శివభక్తుడు కనబడ్డాడు. కాకపోతే ఆయన ఒరిజినల్ రుద్రుడు, వీడు రౌద్రుడు అంతే. లంకానగరం నుంచి వీళ్ళంతా యుద్ధరంగానికి బయలుదేరి వస్తూ ఉంటే వెనక వానరవీరులు చూశారు, దూరం నుంచే వానరవీరులు చూశారు. ఈ వస్తున్నవాడు సామాన్యుడు కాడు అనిపించింది వాళ్ళకి. వాళ్ళలో వానరుల్లో చాలామంది ఇంకా అప్పటి వరకు రావణుణ్ణి చూడలేదు. రావణుణ్ణి కొంతమంది చూశారు, సుగ్రీవుడు చూశాడు, రాముడు కూడా భవనం మీద ఉంటే చూశాడు తప్ప ముఖాముఖి చూడలేదు. అంగదుడు ఎలాగో రాయబారానికి వెళ్ళాడు, హనుమంతుడు చూశాడు, విభీషణుడు అంటే సొంత తమ్ముడే కాబట్టి చూశాడు. మిగతా వాళ్ళు ఆశ్చర్యపోతూ ఈ వస్తున్నవాడు ఎవడబ్బా అనుకున్నారట. ఆ సమయంలో రామచంద్రుడు రాక్షస సైన్యం ఉత్సాహంతో యుద్ధరంగానికి వస్తూ ఉంటే చూచి ఈ వస్తున్నవాడు సామాన్యుడు కాదు అనుకుని విభీషణుడి దగ్గరికి పిలిచాడు. విభీషణం శస్త్రభృతాం వరిష్టం ఉవాచ శానానుగత పృథుశ్రీ. ఆయుధాలు పట్టుకున్న వాళ్ళల్లో, యుద్ధం చేసే వాళ్ళల్లో వీరుడు విభీషణుడు. ఆయన కూడా సామాన్యుడు కాదు, అటువంటి విభీషణుడికేసి తిరిగాడు. విభీషణ, మన మీదకి యుద్ధానికి వస్తున్న ఈ మహాసైన్యం చూసావు కదా, ఈ సైనికుల్లో ఎవరెవరు, బలమెంత, ఏ వీరుడు ఎటువంటి వాడు, ఎటువంటి యుద్ధం చేసి ఉంటాడు, అవన్నీ నాకు వివరించు అన్నాడు. అప్పుడు ప్రభు చెబుతున్నాను విను, పెద్ద నల్లని శరీరముతో మన వైపుకి ఏనుగు ఎక్కువస్తున్నాడే వీడు అకంపనుడు. అంటే ఇందాక చచ్చిపోయిన అకంపనుడు కాదని చెప్పారుగా. ఇదివరకు హనుమంతుడు ఒక అకంపనుడిని చంపాడా, అతడు రావణుని యొక్క సేనానాయకుల్లో ఒక చిన్న సేనానాయకుడు. ఇప్పుడు వస్తున్నవాడు రావణుని కొడుకు, వీడి పేరు కూడా అకంపనుడే. ఇక ఇంద్రధనుస్సు వంటి ధనుస్సు పుచ్చుకుని యుద్ధానికి వస్తున్నవాడు మీ అందరి మీద నాగాస్త్రాలు ప్రయోగించిన ఇంద్రజిత్తు. వీడు బ్రహ్మదేవుని వరప్రభావాలు పొందాడు, అదృశ్య రూపంలో యుద్ధం చేస్తూ ఉంటాడు వీడు. ఆ పక్కన మరొక మహేంద్ర పర్వతంలా కనపడుతున్నవాడు, వాడు అతికాయుడు, వాడు భయంకర శరీరుడే. వాడు ధనుష్టంకారం చేస్తూ కొన్ని వేల మందిని యుద్ధరంగంలో కూల్చినవాడు, వాడి పేరు అతికాయుడు. ఇంకా వాడికి వెనక వైపు వస్తున్నవాడు పిశాచుడు, వాడి ముఖం కూడా పిశాచి ముఖమే. అతని పక్కనే ఉన్నవాడు త్రిశిరుడు, వాడికి మూడు తలకాయలు ఉంటాయి. వీడు పేరు మోసినవాడు, వాడి దగ్గర వజ్రాయుధం వంటి శూలాలు ఉన్నాయి. ఇంకా వానికి సహాయంగా వస్తున్న వాడి పేరు కుంభాసురుడు, వాడి పేరు కుంభుడు, మహావీరుడు వాడు కూడా. అతని వెంట వస్తున్న వాడి పేరు నికుంభుడు, వీడు కుంభకర్ణుని కుమారుడు, కుంభకర్ణుడి కొడుకుల్లో వీడు సుప్రసిద్ధుడు. వీడు కూడా వాళ్ళ నాన్నకి ఉన్నంత ఇంచుమించు పరాక్రమం ఉన్నవాడే. ఆ పక్కన ఉన్నవాడు మరో నరాంతకుడు. ఈ నరాంతకుడు కూడా ఇదివరకు చచ్చిపోయిన నరాంతకుడికి సాటి వస్తాడు. ఈ మహావీరులందరికీ మధ్యలో పెద్ద రథం మీద ఎక్కి వస్తున్నవాడే దేవదానవుల గజేయుడు, మహావీరుడు, మహాపరాక్రమవంతుడు, మా సోదరుడు రావణుడు. అతడే రాక్షసులందరికీ నాయకుడు, రాజువాడు. వాడు రుద్రభక్తుడు, రుద్రుడిలా భూతగణాలతో పరివేష్టితుడై వస్తున్న రుద్రుడిలా కనపడుతున్నాడు. రక్షోధిప సూర్యయవ అవభాతి, రాక్షసులకు నాయకుడు అతడు, సూర్యుడిలా వెలిగిపోతున్నాడు. ఇతడు ఇంద్రుడితో యుద్ధం చేశాడు, యమునితో యుద్ధం చేశాడు, ఎంతోమంది వీరులతో యుద్ధం చేశాడు అని చెప్పగా రామచంద్రుడు, ఓహో ఈతడేనా రావణుడు, రాముడు గొప్పతనం చూడండి. సాధారణంగా మనం శత్రువుని ఎప్పుడూ ప్రశంసించు, వాడు అవతరాడు ఎంత గొప్పడని, వాడెంత వాడు బతికెంత అంటారు, వాడు నాకెంత అండి అంటారు. అలా అంటే రాముడు ఎందుకు అవుతాడు? రాముడు అన్న మాటలు వింటే రాముడి మీద మనకి గౌరవం పెరుగుతుంది. అందుకే విభీషణుడితో ఇలా అన్నాడు, అహో దీప్తో మహాతేజ రావణో రాక్షసేశ్వర ఆదిత్య ఇవ దుష్ప్రేక్షో రశ్మిభిర్భాతి రావణ. ఆహా విభీషణ, ఈ రావణాసురుడి తేజస్సు ఎంత గొప్పగా ఉన్నది. మహాతపస్సు చేసిన కారణం చేత ఇతని ముఖం సూర్యకాంతితో వెలిగిపోతున్నది. ఇతడు మిట్ట మధ్యాహ్నం పూట సూర్యుని ఎలా చూడలేమో అలా చూడడానికి వీలు కాకుండా ఉన్నాడు. ఇతని తేజస్సు, ఇతని బలము, ఇతని శక్తి ఆశ్చర్యకరములు. ఇతడు రూపం కూడా ఆశ్చర్యంగా ఉంది, మహాకళేవరంతో ఉన్నాడు. ఇతడు దేవదానవుల అహంకారం తీసివేసినవాడు. ఇతని కాంతి ముందు దేవతల కాంతి కూడా తీసుకట్టే, అంటే అంత గొప్ప విరిగిపోతున్నాడు వీడు, కాంతితో మెరిసిపోతున్నాడు వీడు. ఇతడు చాలా గొప్పవాడు. ఇతనితో పాటు ఇతని వెంట ఉన్న వీరులు కూడా పర్వతాల వంటి శరీరాలతో ఉన్నారు. ఇంతటి వాడు కూడా పరమ పాపం చేసి నా భార్య సీతను అపహరించి నాకు మహాబాధ కలిగించాడు. ఇతడు నా కంట పడగానే ఎంత తేజస్వి అయినా ఇక వీడు బతికినట్టు కాదు. నాకు సీతను అపహరించడం వల్ల వీడి మీద చాలా కోపం వస్తుంది, తీవ్ర క్రోధం వస్తుంది. ఈ దుర్మార్గుణ్ణి నా ఎదుటికి రాని చంపి పగ తీర్చుకొని నా భార్యని తీసుకొచ్చి తిరిగి నేను లంకానగరాన్ని విడిచిపెడతాను. అప్పటిదాకా లంకానగరం విడిచిపెట్టాను. ఇలా పలికి యుద్ధం ప్రారంభించండి అన్నాడు. వీరులారా, ఈ రాక్షస వీరులను ఇవాళ చంపడమో మనం చావడమో చేద్దాం, రణమో మరణమో తేల్చుకోండి అన్నాడు. అదే సమయంలో రావణుడు కూడా తన రాక్షస వీరులకేసి తిరిగి, ఈ దుర్మార్గులు మన మీదకి యుద్ధానికి వచ్చేలోపే మనమే తలపడి వీళ్ళందరినీ చంపేద్దాం, ఈ రోజుతో వానరులు ఎవరూ మిగలకూడదన్నాడు. ఓ పక్కన రాముడు వానరుల్ని ప్రోత్సాహపరిచాడు, రావణుడు రాక్షసుల్ని ప్రోత్సాహపరిచాడు. ఆ సమయంలో లక్ష్మణుడు ఏం చేశాడు, వీళ్ళంతా నగరం వదిలి యుద్ధానికి వచ్చారు, మన వానరు వీరుల్లో కొంతమంది ఈ సమయంలో తలుపులు తెరుచున్నాయి కనుక లోపలికి వెళ్ళిపోయి లోపల ఉన్న లంకానగరం ధ్వంసం చేసి పారేయండి అన్నాడు. బురుదులు విరగొట్టి పారేయండి, అసలు వీరులు ఇటు వచ్చినప్పుడు కొసరు వీరుల్ని నాశనం చేసేద్దాం అన్నాడు. ఇది కూడా ఒక రణనీతి అన్నమాట. దాంతో కొంతమంది ఏం చేశారు, వానరులు రిబున రావణుడి వెనక భాగం నుంచి వెళ్ళి కోట కొమ్ములు ఎక్కి వాటిని విరగొట్టి తలుపులు విరగొట్టి లంకలో ఉన్న కొంపలు పీకేయడం మొదలెట్టారు. ఇంకేముంది, మహాయుద్ధం ప్రారంభమయ్యింది. ఇంద్రుడి వజ్రాయుధంలాగా తిరుగు లేకుండా ఉండేటటువంటి బాణాలని రావణుడు ప్రయోగించడం మొదలుపెట్టాడు. రావణాసురుడు ఆ పూట చేశాడు, మహాయుద్ధం చేసి పారివేశాడ. పెద్ద కొండ శిఖరం హనుమంతుడు విసరగా దాన్ని తుక్కు చేసేసాడు. ఆ తర్వాత వాయువేగంతో వచ్చే బాణాలతో కొంతమందిని చంపాడు. సుగ్రీవుడి మీద ఒక తీవ్ర బాణం ప్రయోగించాడు. అప్పుడు ఆ రావణాసురుడు ప్రయోగించినటువంటి మహాబాణానికి అంతటి వీరుడు సుగ్రీవుడు కింద పడిపోయి రణభూమిలో స్పృహ కోల్పోయి గజగజలాడు కింద పడిపోయాడు. రావణాసురుడు వేసిన బాణం ఎలా ఉందో తెలుసా, పూర్వం కుమారస్వామి శక్తి అనే ఒక ఆయుధంతో క్రౌంచ పర్వతాన్ని కొట్టాడు, క్రౌంచ పర్వతం విరిగిపోయిందిట. అలాంటి బాణంతో సుగ్రీవుడు కొట్టగానే సుగ్రీవుడు కూడా క్రౌంచ పర్వతం పడిపోయినట్టుగా పడిపోయాడు ఒక దెబ్బకి. అనంతరం గవాక్షుడు, గవయుడు, సుధౌష్ఠుడు, వృషభుడు, జ్యోతిర్ముఖుడు, నభుడు వీళ్ళంతా పెద్ద పెద్ద బండరాళ్లతో రాక్షసేంద్రుడిని కొట్టాడు. రాక్షసేంద్రుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరినీ బాణాలతో కింద పడగొట్టేశాడు. వాళ్ళు స్పృహ కోల్పోయారు. ఇప్పుడు శ్రీరామచంద్రుడు తానే స్వయంగా యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు. అది చూసిన లక్ష్మణుడు, అన్నయ్యా ఈ దుర్మార్గుడి మీదకి యుద్ధానికి నువ్వే వెళ్ళాలా, నేను చాలు ఇప్పుడు నేను వెడుతున్నాను, వీడి సంగతి ఏమిటో చూస్తాను అన్నట. లక్ష్మణుడికి అన్నగారి మీద ప్రేమ ఎక్కువ, అందున సీతను అపహరించాడనే కసి ఒకటి ఎక్కువగా ఉన్నది రావణాసురుడి మీద. అందుకే నువ్వు తప్పుగా నేను చూసుకుంటాను వీడి దగ్గరికి అనగానే రామచంద్రుడు చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు, ఇదిగో యుద్ధానికి వెళ్ళేటప్పుడు వీడంతా అని ఎవరి గురించి అనుకోకూడదు, ఇది ఒక సూచన చేశాడు రాముడు. అందుకే రాముడు గొప్పవాడు అన్నారు, శత్రువుని మరీ తేలిగ్గా అంచనా వేసుకుని యుద్ధానికి వెళ్ళకూడదు. అందుకే రాముడు ఏమన్నారు, సత్యపరాక్రముడు, నిజమైన బలం కలిగిన వాడు ఆయన. ఏమన్నాడు ఆయన, గచ్చ యత్న పరశ్చాపి భవ లక్ష్మణ సంయుగే రావణోహి మహావీర్యోరణే అద్భుత పరాక్రమ. నాయన యుద్ధానికి వెళ్ళు, విజయం పొందడానికి ప్రయత్నించు, కానీ నీ ప్రయత్నం గట్టిగా ఉండాలి. అంటే నువ్వు సామాన్యుడి కింద భావించి మామూలు బాణాలతో యుద్ధం చేయకూడదు, తీవ్ర బాణాలతో, అవసరమైతే గొప్ప గొప్ప బాణాలతో యుద్ధం చేయాలి. కారణం, ఈ రావణుడు మహావీరుడు, యుద్ధంలో సాటి లేని పరాక్రమం కలిగిన వాడు, త్రిలోకాలని జయించిన వాడు, యముడితో యుద్ధం చేసిన వాడు, ఇంద్రాదులతో యుద్ధం చేసిన వాడు. అటువంటి వాడి లోపం ఏమిటో తెలుసుకుని మన లోపం బయటపడకుండా వాడిని తాపం పొందేలా చేయాలి. ఇంత హెచ్చరిక ఎందుకు చేశాడో తెలుసా? ఏం జరుగుతుందో తెలుసు కనుక ఆయనకి. తొందరపడి పెడితే, వాడిని తక్కువగా అంచనా వేస్తే, వాడి దగ్గర కొన్ని మహామహిమతో కూడిన ఆయుధాలు ఉన్నాయి, వరాల వల్ల పొందిన ఆయుధాలు ఉన్నాయి, ఆయుధాలతో వాడు దెబ్బతీస్తాడు, అందుకని జాగ్రత్తగా వెళ్ళన్నాడు. అప్పుడు లక్ష్మణుడు అన్నగారికి నమస్కరించాడు, అన్నని కౌగిలించుకున్నాడు, ప్రదక్షిణ చేశాడు. అన్నగారు కాబట్టి కౌగిలించుకున్నాడు, అన్నగారు తనకి దైవంతో సమానం కాబట్టి ప్రదక్షిణ చేశాడు, ఆశీస్సులు పుచ్చుకుని యుద్ధానికి వచ్చాడు. ఈలోపు ఎందుకు దిగింది? లక్ష్మణుడు రావణుడికేసి వచ్చేలోపు హనుమంతుడు, ఓయ్ రావణ నేను గుర్తున్నానా అని ఎదురొచ్చాడు. ఈ ఇద్దరికి మధ్యలో హనుమంతుల వారు వచ్చారు. ఇప్పుడు బుద్ధిమంతుడైన హనుమంతుడు వచ్చి, రావణ కొద్ది రోజుల క్రితం జరిగిన విషయాలు నువ్వు అప్పుడే మర్చిపోయి ఉంటావు అనుకోను నేను, నీకు అంత మతిమరుపు ఉండదేమో కదా. బ్రహ్మదేవుడి వరాలు పొంది దేవతల వల్ల, దానవుల వల్ల, గంధర్వుల వల్ల, యక్షుల వల్ల, రాక్షసుల వల్ల, కిన్నరుల వల్ల, పన్నగుల వల్ల, ఎవరి వల్ల మరణం లేకుండా వరం పొందావు, కానీ ఆ వరాల్లో మమ్మల్ని మినహాయించావు. నరులు వానరులు గురించి పట్టించుకోలేదు, మేము వానరులం, మా చేతిలో ముప్పు తప్పదు. ఇదిగో ఇది నా కుడి చెయ్యి, 5 వేళ్ళు ఎత్తిన కుడి చెయ్యి, ఈ చేత్తో నిన్ను కొడతాను, నువ్వు తట్టుకుందువు కానీ, కానీ ముందు నువ్వు నన్ను కొట్టు. ఇదొక ఆట, నీ బలమంతా ఉపయోగించి నీ కుడి చేత్తో నన్ను కొట్టు, నీ దెబ్బ తట్టుకుని నేను బతికి ఆ తర్వాత నా చేత్తో కొడతాను, నా దెబ్బతిని నువ్వు బతికావా, నువ్వు వీరుడివి అన్నట్ట, ముందు నువ్వు కొట్టు ఆ తర్వాత నేను కొడతాను అన్నాడు. దాంతో రావణాసురుడు పళ్ళు పటపట కొరికి, ఏమిరా వానరా, ఏదో మేము ఎవరి పాటున ఉన్నప్పుడు లంకానగరం మీద దాడి చేసి దాన్ని తగలబెట్టావు, అంత మాత్రం చేత నువ్వు గొప్పవాడిని అనుకుంటున్నావా, ఏది నన్ను కొట్టి నువ్వు కీర్తి పొందన్నాడు. నేను ముందే చెప్పాను, నేను కొడితే నువ్వు బతకవు, నీ కుమారుడు అక్షకుమారుడు ఒక్క దెబ్బ కొడితే చచ్చిపోయాడు, కాబట్టి నా దెబ్బ అక్షకుమారుడిని చంపిన 100,000 దెబ్బలతో సమానం, ఏది ముందు నన్ను కొట్టన్నాడు. అప్పుడు రావణుడు రథం దగ్గర నుంచి కిందకి దిగి హనుమంతుడి దగ్గరకు వచ్చాడు. వచ్చి ఈ వక్షస్థలం మీద, హనుమంతుడి వక్షస్థలం మీద కుడి చెయ్యి బాగా పైకెత్తి బలవంతం ఉపయోగించి అరిచేత్తో ఒక్క దెబ్బ కొట్టాడు, మామూలు దెబ్బ కాదు, గట్టి కొట్టాడు. ఆజఘాన అనిల సుతం తలేన ఉరసి వీర్యవాన్, వక్షస్థలం మీద బలవంతం ఉపయోగించి కొట్టాడు హనుమంతుడి దెబ్బతో చచ్చిపోవాలని. ఆ దెబ్బకి హనుమంతుడు ఇలా ఒకసారి కాదు 100 సార్లు కంపించిపోయాడు. హనుమంతుడి శరీరం పదే పదే కదిలిపోయింది అనమాట. సాధారణంగా దెబ్బ కొడితే ఓ వీరుడు ఒకసారి కదులుతాడు, ఈయన ఒకసారి కాదు, పదే పదే కదిలిపోయాడు. అందుకే ముహుర్ముహు అన్నారు, పదే పదే కదిలిపోయాడు. ఇంచుమించుకు ఒక ముహూర్తం పట్టిందిటండి, అంటే 24 మినిట్స్ పట్టింది తేరుకోవడానికి, 24 నిమిషాలు అలా ఓగిపోయాడు అన్నట్టుగా. ఓరి దుర్మారు కూడా, ఏం దెబ్బ కొట్టావరా, ఏదో సామాన్యుడు అనుకున్నాను అని తర్వాత తేరుకుని నిలబడి, గట్టి దెబ్బే కొట్టావు, ఇప్పుడు నేను కొడతాను, నువ్వు తట్టుకో అని కుడి చెయ్యి బాగా బిగించి ఈసారి వాణ్ణి కొట్టాడు. వక్షస్థలం మీద బలంగా కొట్టాడు. ఈ అరిచేతితో దశగ్రీవుణ్ణి కొట్టిన దెబ్బకి దశగ్రీవ సమాధుతో యథాభూమి చెలేచల, వాడు ఢామని కింద పడిపోయి, ప్రళయకాలంలో భూమి కంపించిపోతే, భూకంపం వస్తే భూమి ఎలా కదిలిపోతే అలా కదిలిపోయాడు. ఈయన ఇందాక ఒక ముహూర్తం, వీడు 2 ముహూర్తాలు కదిలిపోయాడు. రెట్టింపు, 48 నిమిషాలు వాడు అలా వణిగిపోతూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ రావణాసురుడు ఎంతసేపు వణిగిపోయి కింద పడి కదిలిపోయి నాలిక బయట పెట్టగానే పై నుంచి చూస్తున్న దేవతలు పుష్పవర్షం కురిపించారు, వాడు ఒళ్ళు వండిపోతుంది రావణాసురుడు అంటే. ఓరి రావణ, మమ్మల్ని ఎంత ఏడిపించావురా, ఈ దెబ్బకి నీ పని అయిపోయింది అని అనుకున్నారు. చాలా కష్టపడి పెట్టాడు వాడు రావణాసురుడు. ఒక 2 ముహూర్తాల తర్వాత తేరుకున్నాడు. ఆ తర్వాత తేరుకుని ఎక్కడున్నాను అన్నట్టుగా చూసి కొంచెం కిరీటం సవరించుకుని రావణాసుడికి కళ్ళదోడు లేదు కాబట్టి బతికిపోయాడు. కళ్ళదోడు కూడా పగిలిపోతే కడు కనపడేవి కదనుకోండి. అసలు ఏమిటో తెలియదు కానీ పూర్వకాలంలో వాళ్ళకి కళ్ళదోడు ఉండేది కాదు. రావణాసుడికి కళ్ళదోడు ఉండదు, ఆంజనేయుడికి కళ్ళదోడు ఉండదు, దిక్కుమల కళ్ళదోడు అని మనకే తపశ్శక్తి లేక. ఆ తర్వాత తేరుకునే ఉన్నాడు సాధు వానర వీర్యేణ శ్లేఖ నియోసిమే రిపుహు రావణే నైవ ముక్తస్తు మారుతిర్ వాక్యం అప్రవేత్. వానరా ఏం బలం రానిది, శభాష్ అన్నాడు సాధు అండం ద్వారా. శభాష్ అని పొగిడాడు. ఏమి బలం, గట్టి కొట్టావు నువ్వు శత్రువే, అయినా శత్రువుని కూడా పొగడాలి. అవతలవాడు గట్టాడైతే శత్రువుని కూడా పొగడాలి, మరి తప్పదు, భలే కొట్టేవరా అన్నట్ట. అప్పుడు హనుమంతుడు తల దించుకుని, ఏం పొగడ్డం నన్ను, నా బలం కూడా బలమేనా, నేనంత దెబ్బ కొట్టాక తినిక నువ్వు బతుకున్నావు, నువ్వు బతుకుంటే నా బలం బలమేమిటి అన్నాడు ఆయన. నువ్వు చచ్చుంటే పొగడాలి, చచ్చి చచ్చిపోతూ చచ్చిపోతూ భలే భలే కొట్టావు అని నువ్వు చచ్చిపోతే నేను సంతోషించేవాడిని. దిక్కుమాలాడు ఎంత దెబ్బతిని ఇంకా బతికావు, నిన్ను చంపలేనప్పుడు నా బలం బలం కాదు, అసలు నా బతుకు అవమానం అన్నాడు ఆయన. దిగస్తు మమ్మ వీరేణ, నా బలం పనికిమాల బలం. ఇదేం బలం అండి, ఇంత దెబ్బ కొడితే ఇంకోటి ఎవడన్నా పీరుగు అయిపోవాలి, ఏనుగు లాంటి వాళ్ళని పీరుగు చేశాను అబ్బే. ఈసారి మళ్ళీ మన ఇద్దరం ఒకళ్ళొకళ్ళు టెస్ట్ చేసుకుందాం, బెస్ట్ ఆఫ్ త్రీ. ఇప్పుడు ఒక దెబ్బ అయింది, నువ్వు నన్ను కొట్టావు నేను నిన్ను కొట్టా, ఇప్పుడు మళ్ళీ కొట్టు, రెండోసారి నేను కొడతాను, రెండోసారి నేను కొట్టాక నువ్వు బతికితే అప్పుడు నేను సామాన్యుడు నువ్వు గొప్పవాడు. ఏది కొట్టన్నట్ట, వీడి దొంపదగ మళ్ళీ కొట్టమంటాడు, మళ్ళీ తర్వాత వాడు కొడతాడేమో అనుకునిన రావణాసుడు కోపంతో పళ్ళు బిగించి ఒక్కసారి శరీరం అంతా సవరించుకుని మళ్ళీ వచ్చి కుడి చేతిని ఇలా పిడికిలి కింద బిగించి ఈసారి మళ్ళీ వక్షస్థలం మీద సరిగ్గా గుండె ఉండే ప్రాంతంలో గట్టిగా మెరుపు దెబ్బది కొట్టాడు. హనుమాన్ వక్షశివ్యుడే సంచచాల హతపున, ఇదో సరదా యుద్ధం వాళ్ళకి, కొట్టు కొట్టు అనుకుంటారన్నమాట. వీడు ఈసారి కొట్టగానే హనుమంతుడు మళ్ళీ చలించిపోయాడు, స్పృహ తప్పి ఇలా మోకాళ్ళ మీద ముందుకు పడిపోయాడు. ఆయన లేవడానికి టైం పట్టేలోపు ఇక్కడ ఉంటే వీడు మళ్ళీ వచ్చి తేరుకుని మళ్ళీ కొడతాడు అనుకుని రథం తోలి ముందుకు పోదామన్నాడు. వాడికి అవకాశం వద్దు ముందుకు పోదామన్నట్ట రావణుడి రథాన్ని సారథి ముందుకు తోలాడు. కొంతసేపటికి ఆంజనేయుడు లేచి ఎక్కడరా రావణ అని చూస్తే ఈయన వీడు నీలుడితో యుద్ధం చేస్తున్నాడు. నేను కొట్టే అవకాశం ఇవ్వకుండా వాడు ఇంకోటితో యుద్ధం చేస్తున్నాడు. పరుడుతో యుద్ధం చేస్తూ ఉంటే నేను వెళ్ళకూడదని ఆంజనేయుడు ఆగిపోయాట, లేకపోతే మళ్ళీ రెండో దెబ్బ కొడితే ఏమయ్యేదో. కాబట్టి వాడిని వదిలేసి ముందుకు వెళ్ళిపోయాడు. అదనమాట టెక్నిక్, యుద్ధంలో ఒక్కొక్కప్పుడు అవతల వాడు మళ్ళీ తేరుకునే లోపు ఇంకొకటి మీదకి దూకేయాలి, అక్కడ నుంచి తప్పుకోవాలి. ఈ తప్పుకునే టెక్నిక్ రావణాసురుడి దగ్గర ఉన్నది. ముప్పు తప్పించుకుని తప్పుకుని వెళ్ళిపోయి నీలుడితో యుద్ధం చేశాడు. నీలుడి మీద భయంకరమైన బాణాలు వేశాడు, నీలుడి శరీరానికి తాపం కలిగించాడు. ఆ సమయంలో నీలుడు రావణాసురుడి మీద ఒక గిరిశిఖరం విసిరేట, ఆ గిరిశిఖరం దెబ్బకి మూర్ఛ పోయి రావణుడు లేచాడు. హనుమంతుడు దూరం నుంచో చూస్తున్నాడు ఇదంతా. మీరు మీరు యుద్ధం చేయండి, టైం వస్తేనే వస్తాను, అప్పటిదాకా నువ్వు నా ఎయిము కాదనుకున్నట్టుగా ఊరుకున్నాడు. రావణాసురుడు ఈసారి నీలుడిని నాలుగు బాణాలతో కొట్టాడు, నీలుడు విసిరిన రాయిని ముక్కలు చేశాడు. ఇద్దరికీ మధ్యలో ఘోర యుద్ధం జరిగింది. ఆ మహాఘోర యుద్ధంలో నీలుడు ఎగిరి రావణాసురుడి యొక్క ధ్వజస్తంభాన్ని వరకు కొట్టేశాడు. ధ్వజస్తంభం మీదకు దూకాడు, అంటే పైన జెండాకు ఉండే ఒక స్తంభం ఉంటుందిగా, ఎప్పుడు రథం మీద ఒక జెండా రెపరెపలాడుతూ ఉంటుంది, ఆ జెండా ఎగిరే కర్రని ధ్వజస్తంభం అంటారు, అక్కడికి దూకి దాన్ని విరిచి పక్కకి పారేశాడు. ఆ తర్వాత ఆకాశంలో ఎగురుతూ వాడు వేసే బాణాలు తనకు తగలకుండా అటు నుండి ఇటు ఇటు నుండి అటు సూక్ష్మరూపంతో తిరుగుతూ ఉంటే హనుమంతుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఏం వేగం నీలుడిది, ఇంత వేగంగా నేను కూడా ఎగరగలనా లేదా, అసలు రావణాసురుడి బాణం వాడికి తగలడం లేదు, చకచక చకచక అటు ఇటు ఆకాశంలో ఎగురుతున్నాడు అనుకున్నట్ట. ఇది వినండి చూడండి, లక్ష్మణ అత హనుమంశ్చ దృష్ట్వా రామశ్చ విస్మితాః. పైన జెండా మీద కింద అటు ఇటు మహావేగంగా ఎగురుతున్న నీలుణ్ణి చూచి లక్ష్మణుడు హనుమంతుడు రాముడు వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. అంటే ఆ వేగం అలా ఉందన్నమాట, అంత వేగం ఎగురుతున్నారన్నమాట. రావణాసురుడికి కోపం వచ్చేసింది, ఏం చేయాలో తెలియలేదు. ఓరి వానరా ఏమిట్రా ఈ మాయలు, అంటే ఈ ఇంద్రజాల విద్యలు టక్కుటమారాలు గారడీ విద్యలతో పైన ఎగురుతూ నాకు దొరకకుండా పెడతావా, ఇదిగో నువ్వు బూడిదైపోతున్నావు, ఈ క్షణమే నువ్వు చచ్చిపోతావు, నేను కష్టపడి నేర్చుకున్న ఈ ఆగ్నేయాస్త్రం వేస్తున్నాను అని ఒక అస్త్రం ఎక్కుపెట్టి అగ్నిమంత్రం చదివి వదిలిపెట్టాడు. దానికి ఆగ్నేయాస్త్రం అని పేరు. ఈ మంత్రం చదివి ఆ అస్త్రం వేస్తే ఆ అస్త్రం అగ్నిజ్వాలలతో వచ్చి అవతల వాడిని కాల్చి బూడి చేస్తుంది. ఆ సాయకోస్త్ర ప్రయోజిత జీవితం పరిరక్షంతం జీవితాభ్రం శయిష్యతి. ఈ ఆగ్నేయాస్త్రంతో నువ్వు చస్తావు అని వేయగానే అస్త్రం వచ్చింది, నీలుడి శరీరం మీద పడింది, కాల్చింది. ఆ మంటల బాధకి కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. కానీ చావలేదు. ఎందుకో తెలుసా? అగ్నిదేవుడి వరం వల్ల పుట్టాడు నీలుడు. అగ్నిపుత్రుడు ఆయన. నీకు ముందే చెప్పుకున్నాం కదా, ఏమని బాలకాండంలో చెప్పాం, అగ్నిదేవుడి యొక్క అంశతో నీలుడు, ఇంద్రుడి యొక్క అంశతో వాలి, అలాగే సూర్యుడి అంశతో సుగ్రీవుడు, వాయుదేవుని అంశతో హనుమంతుడు వీడు పుట్టారు. అందువల్ల అగ్ని పుత్రుడు అవడం వల్ల స్వతసిద్ధంగా తపస్యాలి కూడా. అందువల్ల తన మహామహిమ వల్ల, ఈ రెండు కారణముల వల్ల అతని ప్రాణములు పోలేదట. ఆ మాటే చెప్పారు ఇక్కడ. పితృమాహాత్మ్య సంయోగాత్ ఆత్మనశ్చాపి తేజస. నిజానికి ఆగ్నేయాస్త్రం వేస్తే ఎవడైనా కాలి బూడిదవ్వాలి, కానీ వాళ్ళ నాన్నగారి యొక్క బలం వల్ల, తన తపశ్శక్తి వల్ల, ఈ రెండింటి వల్ల అతడు ఏమాత్రము బూడిదవ్వకుండా కింద పడి ప్రాణాలతో నిలబడ్డాడు. స్పృహ కోల్పోయాడు తప్ప ఇంకేమవ్వలేదు. మోకాళ్ళ మీద అలా కాసేపు ఉండిపోయాడు. ఇతను మోకాళ్ళ మీద పడిపోయాడు, స్పృహ కోల్పోయాడు, చచ్చిపోయాడు మనకెందుకు అనుకుని అక్కడి నుంచి ముందుకు దూకాడు. ఈసారి లక్ష్మణుని మీదకి వచ్చాడు. లక్ష్మణుడి దగ్గరకు వచ్చి ధనుష్టంకారం చేయటం మొదలెట్టగానే లక్ష్మణుడు, రాక్షసరాజా, ధనుస్సులు బాణాలు వెయ్యడము చేత కాని వానరులతో యుద్ధం చేస్తున్నావు, ఏదో రాళ్ళు కత్తులు కటార్లతోటో లేకపోతే చెట్లతో యుద్ధం చేసే వాళ్ళతో యుద్ధం చేస్తున్నావు, ఇప్పుడు నీతో ముఖాముఖి ధనుర్బాణాలతో యుద్ధం చేస్తున్న నాతో చేయరా యుద్ధం అంటే ఏమిటో అన్నాడు. నా వానరామస్తం ప్రతి యోధుమర్హ, వానరులతో కాదు నీతో సమానుణ్ణి నాతో యుద్ధం చేయి అన్నాడు. లక్ష్మణుడు ఇలా అనగానే రావణాసురుడు కూడా కోపించి, లక్ష్మణ నీవు లక్ష్మణుడివి అని పక్కవాళ్ళు నిన్ను సంబోధిస్తూ ఉంటే నాకు తెలిసింది, ఓ రాఘవ రఘువంశస్థుడా, నువ్వు పారిపోకుండా ఉండి నా ఎదురుగుండా నా కంటికి చూపు ఎదురుగుండా నిలబడి ఉంటే ఈరోజుతో నీ ప్రాణం పోయినట్టే. ప్రాప్తోంతగామి విపరీత బుద్ధి, నీకు పోయే కాలం వచ్చింది, నరకలోకానికి పోయే సమయం దగ్గర పడింది, మృత్యుముఖానికి వెడుతున్నావు కాబట్టే నా ఎదురుగుండా నిలబడ్డావు, భయంకరమైన నా బాణముల దెబ్బకి నీకు చావు మూడినట్టే అని పలికి తెల్లని కోరలు మెరుస్తూ ఉండగా రెండు బాణాలు ఎక్కుపెట్టాడు. అప్పుడు సౌమిత్రిలా అన్నట్ట లక్ష్మణుడు ఏమన్నాడు, ఓరు మూర్ఖుడా, నువ్వెప్పుడు నిన్ను నువ్వే పొగుడుకుంటావు, ఆత్మస్థుతి పరనింద చేస్తూ ఉంటావు, గొప్పవాళ్ళు ఎప్పుడూ తమను తాము పొగుడుకోరు, సీతాదేవిని అపహరించినప్పుడు నేను అక్కడ లేకపోవడం వల్ల కదరా ఎత్తుకుపోయావు, ఆ రోజు నన్ను పక్కకి పంపించి మరీ సీతను అపహరించావు, ఇప్పుడు నీ ఎదురుగుండా నిలబడున్నాను, అనవసరమైన కబుర్లు మాని రా నాతో యుద్ధానికి రా అన్నాడు. లక్ష్మణుడు ఇలా పలగ్గానే వెంటనే రావణాసురుడు సప్తశరాన్ సుపుంఖాన్ మంచి రెక్కలు కలిగిన ఏడు బాణాలతో కొట్టాడు. ఆ ఏడు బాణాలని మొక్కలు చేశాడు లక్ష్మణుడు. వాడు అర్ధచంద్రాకార బాణం వేశాడు, దాన్ని నరికేశాడు లక్ష్మణుడు. వాడు ఉత్తమకర్ణి అనే బాణం వేశాడు, అది ఖండించాడు లక్ష్మణుడు. వాడు బల్లం వేశాడు, దాన్ని ఖండించాడు. రాక్షసరాజుకు మతిపోయింది.
సబాణజాలాన్ యతతాని తాని మోఘాని పశ్యన్ త్రిదశారి రాజః.
నేను వేసే బాణములు అమోఘములు, ఇంతవరకు ఇటువంటి బాణములను ఎవరూ ప్రయోగించలేదు, అటువంటి అత్యద్భుతమైన ఈ బాణములను ఈ లక్ష్మణుడు ఒక మానవుడు ధ్వంసం చేస్తున్నాడు, ఇతడు సామాన్యుడు కాదనిపించింది. వెంటనే ఏం చేశాడు, తీవ్రమైన మరొక బాణం వేశాడు, అది లక్ష్మణుడి శరీరంలో గుచ్చుకుని బయటకు వచ్చేసింది. మరో బాణంతో లక్ష్మణుని నుదుటి మీద కొట్టాడు. లక్ష్మణుడు కూడా ఒక క్షణం చలించిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ తేరుకుని ధనుర్బాణములు పుచ్చుకొని రావణాసురుడి ధనుస్సు నరికి పారేశాడు. రావణాసురుడి ధనుస్సు తెగిపోవడంతో రావణాసురుడి మీద మళ్ళీ మూడు బాణాలు వేశాడు. ఈ మూడు బాణాలకి రావణుడు మూర్చిపోయాడు. మూర్చిపోయిన వాడు జోలికి వెళ్ళడం ధర్మం కాదు కనుక లక్ష్మణుడు కాసేపు అలా ఆగాట. అదే రావణాసురుడు అయితే కొట్టేసేవాడే, కానీ ఈయన అలా ఆగాడు. ఆగగానే రావణుడు లేచి నిలబడి స్పృహలోకి వచ్చి, ఇంకా ఈతన్ని చంపడం అంత తేలిక కాదు, ఈ హనుమంతుడు మొదలైనటువంటి వాళ్ళందరికంటే నీలుడి కంటే ఈ లక్ష్మణుడు గట్టివాళ్ళ ఉన్నాడు, వాళ్ళ దగ్గర శరీరం బలంగా ఉంది, కానీ లక్ష్మణుడు వాళ్ళలాగా అంతంత కాయంతో లేడు, అయినా ఇతని బాణాలు చాలా గట్టిగా ఉన్నాయి అని భావించి వెంటనే రథంలోకేసి చూశాట. అతని రథంలో ఒక ఆయుధం ఉన్నది, దాని పేరు శక్తి. బ్రహ్మదేవుడు ఇచ్చిన గొప్ప ఆయుధం అది. బ్రహ్మదేవుడు అతనికి వరమిస్తూ ఈ శక్తి అనే ఆయుధం తిరుగులేంది అన్నాడు. ఈ శక్తి అనే ఆయుధం ఎవరి మీదకి వేసినా అవతల వాడిని అయితే చంపుతుంది, లేదా స్పృహ కోల్పోయేలా చేస్తుంది. ఈ ఆయుధమును ఎవరూ నరకలేరు అన్నాడు. అటువంటి ఆయుధం శక్తిని చేతిలోకి తీసుకున్నాడు. తీసుకుని ఇదిగో దెబ్బకి చచ్చిపోతున్నావు అని లక్ష్మణుడి మీదకి వేశాడు. ఆ ఆయుధం అగ్నిజ్వాలలు కమ్ముతూ పొగలు చిమ్ముతూ మహావేగంగా లక్ష్మణుడి మీదకి వచ్చింది. లక్ష్మణుడు తీవ్రమైన బాణాలతో ఆ శక్తి అనే ఆయుధాన్ని కొట్టాడు. కానీ ఆ ఆయుధం ఈ బాణముల దెబ్బకి ఏమాత్రము ముక్కలవ్వలేదట. అంటే ఆ శక్తి చాలా గట్టిదని చెప్పాంగా, అదే లక్ష్మణుడు వేసిన బాణాలకి మరొక ఆయుధం అయితే ముక్కలైపోవాలి. ఇది దివ్యాయుధం, బ్రహ్మ ఇచ్చిన ఆయుధం. ఆ ఆయుధాన్ని లక్ష్మణ బాణములు ఏమీ చేయలేకపోయాయి. ఆ శక్తి అనే ఆయుధం మహావేగంగా వచ్చి లక్ష్మణుని వక్షస్థలం మీద నాటుకొని ఆ తర్వాత కింద పడిపోయింది. లక్ష్మణుడు డామ్ అనే శబ్దంతో యుద్ధరంగంలో కింద పడిపోయాడు, స్పృహ కోల్పోయాడు. వెంటనే రావణుడు రథంలోంచి కిందకి దూకి ఈ దెబ్బతో ఈ లక్ష్మణుడు చచ్చి ఉంటాడు లేక స్పృహ కోల్పోయి ఉంటాడు, వీడిని లంకానగరానికి పట్టుకుపోదాం, బతికుంటే లంకానగరంలో బంధిద్దాం, తమ్ముడిని బంధించేస్తే రాముడు తనంత తానే దొరుకుతాడని ఉరుగుతూ వచ్చి లక్ష్మణుడిని రెండు చేతులతో ఇలా పైకి ఎత్తపోయాట. కానీ చిత్రుడు తెలుసా, లక్ష్మణుడు అలా నేల మీద పడ్డాడు కానీ నేలకు ఆంటం లేదు అతని శరీరం. ఆ మహానుభావుడు ఆదిశేషుడు, అందువల్ల పడినా చూసేవాడికి నేల మీద ఉన్నాడు అనిపిస్తుంది కానీ నేలకు అంటకుండా కొంచెం పైభాగంలో ఉన్నాడు ఆయన. అంటే భూదేవి కూడా అతను అంటుకోవటంలా. రెండు చేతులతో లక్ష్మణుడిని హుమ్మని పైకి ఎత్తడానికి ప్రయత్నించాడు రావణుడు. ఎంత గింజుకున్న రావణాసురుడు లక్ష్మణుడిని అంగుళం కదిలించలేకపోయాట. కారణం ఏమిటో తెలిసిన, లక్ష్మణుడు పడిపోతున్నప్పుడు తన వైష్ణవ శక్తిని ఆవాహన చేసుకున్నాడు. నేను ఆదిశేషుణ్ణి, నా ఆదిశేష శక్తి నాలుగవ అంశం వైష్ణవ శక్తిలో అనే ఆ అంశాన్ని తనలోకి లాక్కున్నాడు. అందుకే రెండు చేతులతో ఎంత గింజుకుని ఎత్తలేకపోయాడు. ఎంతో పూర్వం దేవతలతో కూడిన హిమాలయ పర్వతాన్ని కదిలించాడు, కైలాస పర్వతాన్ని కదిలించాడండి వాడు, మందర పర్వతాన్ని కదిలించాడు, మేరు పర్వతాన్ని ఎత్తగలడు వాడు, ముల్లోకాలు ఎత్తగలడు. అంత బలవంతుడు రావణుడు రెండు చేతులు ఉపయోగించిన లక్ష్మణుణ్ణి అర అంగుళం కదిలించలేపాడు, అసలు ఏమాత్రం కదిలించలేకపోయాడు. శక్యం భుజాభ్యాం ఉద్ధర్తున్న శంఖే భరతానుజ. మాట వరసకు కూడా లక్ష్మణుడిని ఏమీ చేయలేకపోయాడు. మాట్లాడండి, సమస్త భూమండలాన్ని మోసే ఆదిశేషుడు ఆయన, సమస్త లోకాలని మొయ్యగలిగిన వాడు ఆయన. అందుకే ఇక్కడ వాల్మీకి 112వ శ్లోకంలో చెప్పాడు, శక్త్యా బ్రాహ్మ్యాహి సౌమిత్రిహి తాడితస్తు స్తనాంతరే విష్ణోః అచింత్యం స్వం భాగం ఆత్మానం ప్రత్యనుస్మరత్తు. బ్రహ్మ ఇచ్చిన శక్తి అనే ఆయుధం రావణుడు ప్రయోగించగా అది వక్షస్థలంలో నాటుకుంటూ ఉండగా లక్ష్మణుడు తీవ్రంగా గాయపడుతున్నప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క శరీరములో ఉన్న శక్తి, అంటే వైష్ణవ తేజస్సులో నాలుగవ అంశమైన నేను ఈ ఆయుధమునకు ఏమీ కాను అని తన శక్తిని స్ఫులింపజేసుకున్నాడు, దాన్ని తలుచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఆదిశేషుడి యొక్క అంశ అతను గట్టిగా మళ్ళీ పట్టింది. మానవ దేహమును ఆశ్రయించిన అతడు వైష్ణవ అంశం. అందుకే ఇక్కడ అథైనం వైష్ణవం భాగం మానుషం దేహం ఆశ్రితం. పేరుకి మానవ రూపంలో ఉన్నాడు కానీ విష్ణు యొక్క అంశ. అందుకే ఆ నాలుగవ శక్తి ఆయన పట్టుకుంది. ఆ శక్తిని ఎవడు పట్టుకు ఎత్తగలడు, శ్రీమన్నారాయణుడు తప్ప మరొకరెవరు ఎత్తుకోలేరు. అందువల్లే ఆ శక్తిని మహానుభావుడైనటువంటి లక్ష్మణుని యొక్క శరీరాన్ని రావణుడు ఎంత గింజుకున్న కదల్చలేకపోయాడు. ఉమ్ హుమ్ అంటూ ఉంటే భూమి కదిలిపోతుంది కానీ లక్ష్మణుడు కదలడంలా. ఆ సమయంలో ఇదంతా దూరం నుంచి చూస్తున్నాడు హనుమంతుడు, పరుగు పరుగును అక్కడికి వచ్చేసాడు. లక్ష్మణుడు రావణుడు యుద్ధం చేస్తే మధ్యలో తాను కలిగించుకోకూడదు కాబట్టి ఆగాడు. ఇప్పుడు ఈ లక్ష్మణుడిని వాడు ఎత్తడానికి ప్రయత్నిస్తూ ఉంటే మహావేగంగా వచ్చి వజ్రం లాంటి తన పిడికిని బిగించి వక్షస్థల మీద బలంగా కొట్టాడు. రావణుడు ఎగిరి కిలోమీటర్ దూరం పడిపోయాడు. ఈ ముష్టిఘాతమునకు గెజ 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 కింద పడి కొట్టుకుని మోకాళ్ళ మీద వంగిపోయి నెత్తులు కొక్కుని స్పృహగొల్పోయి కదల్లేకల పడిపోయాడు. వాడు చూస్తే ఆ సమయంలో చచ్చిన శవల్లో అయిపోయాడు. భయంకరమైన బాధ కలిగింది వాడికి. ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఆగిపోయినంత పని అయింది. కడుపులో ఉన్న నెత్తురు కొక్కుకున్నాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం తిన్నటువంటి నరమాంసం కూడా బయటకు వచ్చేసింది దెబ్బకి. చెవుల్లోంచి నెత్తురు వచ్చిందిట, కళ్ళల్లోంచి కూడా వచ్చిందన్నారు. ఇది మరీ కష్టం కదా. స నేత్ర శ్రవణై, అంటే కంట్లోంచి నెత్తురు గారిపోయింది, చెవుల్లోంచి నెత్తురు గారిపోయింది. అంత దెబ్బ కొట్టాడు ఆంజనేయుడు. వాడికి రాముడి చేతిలో చావు ఉంది కాబట్టి బతికాడు, కానీ ఇంకోటి ఎవడనైతే అంత నెత్తురు కొక్కుకున్నాక బతకడు. వాడు అలా కింద పారవేశాడు. వాడు అలా స్పృహ కోల్పోయాడట. అది చూచిన దేవతలు శంభాష్ అంటూ హర్షధ్వానం చేశారు. ఈ దుర్మార్గుని బలే కొట్టావు అన్నారు. ఆ సమయంలో హనుమంతుడు లక్ష్మణుని దగ్గరకు వచ్చి రెండు చేతులతో ఇలా పైకెత్తాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? రావణాసురుడు గింజుకుని ఎత్తలేకపోయాడు, హనుమంతుడు చాలా తేలికగా ఎత్తేట ఈ కాగితం నేను ఎత్తినంత తేలిక ఎత్తేశాడు. కారణం ఏమిటో తెలిసిన, ఈ ఇద్దరికి తేడా ఏమిటి? రావణుడు ఎందుకు ఎత్తలేకపోయాడు? రావణుడు దుష్టబుద్ధి, లక్ష్మణుడి మీద భక్తితో ఎత్తలేదు, క్రూరత్వంతో ఎత్తాలనుకున్నాడు, లక్ష్మణుడిని బంధించాలనుకున్నాడు. అందుకే ఆ వైష్ణవ తేజస్సుని వాడు కదపలేకపోయాడు. కానీ హనుమంతుడు వాయుసునో సుహృత్వేన భక్త్యా భక్త్యా పరమయాచచ. హనుమంతుడంటే లక్ష్మణునికి ఇష్టం, హనుమంతుడికి లక్ష్మణుడంటే ప్రేమ. అందువల్ల మంచి మనస్సు కలిగిన వాడవడం వల్ల, పరమ భక్తుడవడం వల్ల లక్ష్మణుడు ఆయనకి తేలికైపోయాడు. భగవంతుడిని ఎత్తాలంటే మనకి భక్తి ఉండాలి. భక్తి లేకుండా మొండి బలంతో ఎత్తలేము. ఒక్కోసారి మా ఉత్సవ విగ్రహాలు ఉంటాయి, రామలక్ష్మణుల విగ్రహాలు, దాన్ని బలవంతులు ఎత్తలేరు. కానీ నేను టక్కన ఎత్తగలుగుతున్నాను. నా దగ్గర అంత బలం లేకపోయినా అంతకే ఎందుకు ఎత్తుతున్నావు? ఈ భగవంతుడు నా చేతిలోకి రావడానికి ఇష్టపడతాడు, ఆయన మొయ్యడం నాకు ఇష్టం తప్ప కష్టం కాదు అనుకోవడం వల్ల మనం ఎత్తగలం. దేహబలం కంటే భక్తి బలం గొప్పది, శక్తి కంటే భక్తి గొప్పది ఎప్పుడూ కూడా. అందుకే ఆయన తేలిక ఎత్తాడు. హనుమంతునికి ఉన్న సౌహార్దం వల్ల, గాఢమైన భక్తి వల్ల లక్ష్మణుడిని తేలిగ్గా ఎత్తాడు. అలా ఎత్తి అక్కడి నుంచి పట్టుకుపోయాడు. చూసారా, తన సమస్త శక్తులు ప్రయోగించి ఎత్తలేకపోయిన లక్ష్మణుణ్ణి, రావణుడు ఎత్తలేకపోయిన లక్ష్మణుణ్ణి సులభంగా ఎత్తి రాముడి దగ్గరికి పట్టుకుపోయాడు. ఇంతలో ఏమైంది, హనుమంతుడు అలా ఎత్తుకుంటూ ఉండగానే లక్ష్మణుడు తన వైష్ణవ శక్తిని మళ్ళీ మళ్ళీ తలుచుకున్నాడు. ఆశ్యశస్తచ్చ విశల్యశ్చ లక్ష్మణ శత్రుశోధన విష్ణోర్భాగం అవీమాంసం ఆత్మానం ప్రత్యనుస్మర. నేను విష్ణుశక్తిని ఆదిశేషుణ్ణి అనుకోవడంతో గుండెల్లో గుచ్చుకున్న శక్తి ఊడిపోయి మాయమైపోయింది. ఒక్కసారే పనిచేస్తుంది ఆ శక్తి, మళ్ళీ పనిచేయదు. ఇంకో శక్తి తెచ్చుకోవాల్సిందే వాడు. ఈ శక్తి వెళ్ళిపోయింది, ఎముకలు అతుక్కుపోయాయి. లక్ష్మణుడికి యథాశక్తి వచ్చింది, దాంతో స్పృహ వచ్చేసింది ఆయనకి. నిజంగా రెండుసార్లు కాదు మూడు సార్లు కొట్టాడు ఇలాంటి దెబ్బలు రావణుడు. ఒకసారి తనంతా తానే లేచాడు, మరోసారి పడిపోయినప్పుడు హనుమంతుడు సంజీవర పర్వతం తెస్తాడు. అది ఎలాగో మీరు వింటారు. ఇప్పుడు మాత్రం తన శక్తితో లక్ష్మణుడు కోలుకున్నాడు, రావణుడు కూడా స్పృహలోకి వచ్చాడు. ఇంకేముంది, వానర సైన్యం మళ్ళీ యుద్ధానికి సిద్ధమయ్యింది. ఆ సమయంలో స్పృహలోకి వచ్చిన రావణుడు ఈ పిల్ల పెతగా ఉన్నటువంటి వానరుల్ని బాధేయడం మొదలెట్టాడు. దాంతో వాళ్ళు పారిపోతున్నారు. ఆ సమయంలో హనుమంతుడు రాముడి దగ్గరికి వెళ్ళి, రామచంద్ర నా భుజం మీద ఎక్కి దుర్మార్గుడితో యుద్ధం చేయన్నాడు. వెంటనే హనుమంతుడు భుజం ఎక్కాడు రామచంద్రుడు. చూసారా, హనుమంతుడు లక్ష్మణుడిని తేలిక ఎత్తుతున్నాడు, రామచంద్రుడిని శ్రీమన్నారాయణుడిని భుజం మీద మొయ్యగలిగాడు భక్తి వల్ల. ఇప్పుడు రామచంద్రుడు హనుమంతుని భుజం మీద ఎక్కాడు, ఎదురుగుండా రథం మీద ఎక్కి రావణుడు వచ్చాడు. ఇద్దరు ఒకరికొకరు ఎదురుగుండా నిలబడ్డారు. ఆ సమయంలో రావణునితో రామచంద్రుడు ఇలా అన్నాడు, తిష్ట మమత్వముహి కృత్వ విప్రియమీదృశం. దుర్మార్గుడ, ఆగు కాసేపు, నాకు మహాబాధ కలిగించావు. నా పత్ని, నా ప్రాణమైన సీతని నేను లేనప్పుడు అపహరించావు. ఆ బాధ నన్ను పట్టి పీడిస్తున్నది. ఇప్పుడు నా ఎదురుగుండా నిలబడ్డావు, నిన్ను నేను చూచాను. ఇక నా దృష్టిలో పడ్డాక నీకు జీవితంలో దృష్టి ఉండదు. ఆగు, ఇంద్రుడు యముడు ఎవరైనా నీకు సాయం చెయ్యవచ్చుగాక, నువ్వు ఏ లోకానికైనా వెళ్ళవచ్చుగాక, నా బాణముల దెబ్బకు నువ్వు బతకవన్నాడంతే. యదీంద్ర వైవస్వత భాస్కరాన్వా. ఇంద్రుడో వైవస్వతుడంటే యముడో సూర్యుడో ఎవరొచ్చినా, స్వయంభూ అంటే బ్రహ్మదేవుడు, వైశ్యానర అగ్నిదేవుడు శంకరాన్వ, ఈ శంకరుడు ఎవరూ నిన్ను రక్షించలేరు, ఎక్కడికి వెళ్ళినా నువ్వు చచ్చి తీరుతావు, నా బాణాలంటే సీతను ఎత్తుకు వెళ్ళడం అనుకున్నావా, అగ్నిజ్వాలల వంటి బాణాలతో నేను భస్మం చేస్తానంటాడు. ఈ శ్లోకాన్నండి, ఇది నిజానికి రామాయణంలోది. భాగవతం 9వ స్కంధంలో పోతన గారు అద్భుతమైన పద్యం రాశాడండి. భాగవతంలో కూడా వ్యాసుడు చాలా బాగా రాశాడు ఈ ఘట్టాన్ని. వీటన్నిటినీ జీర్ణించుకుని పోతన గారు ఈ ఘట్టాన్ని 9వ స్కంధంలో భాగవతంలో తీర్చిదిద్దాడు. భాగవతం 9వ స్కంధంలో 128 పద్యములతో మొత్తం రామాయణం అంతా రాసేశాడు ఆయన. 128 పోయిమ్స్ ఓన్లీ. అందులో అంటాడనమాట, కపటత్వంబునబూని చపలత్వంబునదాగి హేమ మృగముల్ సంప్రీతి పుత్తెంచుటో, కపటత్వంబునదాగి అవలనా కాంతార భాగంబునందపలాపించుటయో, మదీయ శత దివ్యామోఘ దివ్యాస్త్ర సంతపనం వేగతి నోర్చువాడవు దురంతం వెంతయున్ రావణాగా. ఓరి చపలుడా, మోసం చేసి బంగారపు జింకని పంపించి మమ్మల్ని వంచడం కాదు, కపట రూపంతో అంటే సన్యాసి వేషంతో స్త్రీని అపహరించి ఏడిపించడం కాదు, అశోకవనంలో పెట్టి సీతాదేవిని మహాబాధ పెట్టడం కాదు, ముసలిపక్షి రెక్కలు నరకడం కాదు, ఇదిగో ఇప్పుడు నేను ఎదురుగుండా నిలబడ్డాను, నా చేతిలో ఉన్నది దివ్య కోదండం, ఈ కోదండం నుంచి వచ్చే భయంకరమైన దివ్యమైన అస్త్ర శస్త్రములు నిన్ను కాల్చేస్తాయి, ఈ వేడి నువ్వు ఎలా తట్టుకుంటావురా, ఈ వేడి అంత తేలిగ్గా తట్టుకోలేవు, సంతపనం వేగతి నోర్చువాడు, దీన్ని ఎలా ఓర్చుకుంటావు, దురంతం వెంతయున్ రావణ, ఒరి రావణ అది ఓర్చుకోలేవు చస్తావు అని హెచ్చరిస్తాడు. భలే అందమైన పద్యం అండి, చదివే రీతిలో చదువుతుంటే ఉత్సాహం కలుగుతుంది అన్నమాట. లక్ష్మణుడి మీద శక్తి ప్రయోగించి ఎత్తుకుపోవడానికి ప్రయత్నించావా, ఇప్పుడు అర్థమైందా, అతన్ని కదల్చగలవా నువ్వు, ఇప్పుడు నిన్ను నేను కదిలిస్తాను, నేను నీ పాలిటి మృత్యువుని, నా అస్త్రశస్త్రాలతో నిన్ను చంపుతాను, ఇదిగో నా దగ్గర ఉన్న ఈ బాణాలు ఎటువంటివో తెలుసా, మీ వాళ్ళు జనస్థానంలో నా మీద యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళని చంపిన బాణాలు ఇవే, కరుడు దోషణుడు 14,000 మంది రాక్షసులు చావడానికి మూలమైన బాణములు నా అమ్ములుపదిలో ఉన్నాయి, ఈ బాణాలతో చంపుతాను, ఇవే మళ్ళీ నా దగ్గరకు వస్తూ ఉంటాయి, ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి, మళ్ళీ కొత్త బాణం అక్కర్లేదు నాకు, ఈ కొత్త బాణాలు అక్కర్లేకుండా పాత బాణంతో ఓరి పాతక నిన్ను యముడి దగ్గరికి పంపిస్తాను అనగానే వాడు ఏం మాట్లాడకుండా 4 తీవ్రమైన బాణాలు విసిరాడు. రావణుడు వేసిన బాణాలు రాముడు ఖండించాడు, రాముడి బాణాలు రావణుడు ఖండించాడు. నిజానికి రాముడు వేస్తున్న బాణాలు వజ్రం లాంటివి, అవి కూడా రావణాసుడు తపశ్శక్తితో ఖండించగలిగాడు. రామచంద్రుడు రావణుడి వక్షస్థలం మీద వజ్రాయుధం వంటి బాణంతో కొట్టాడు. వజ్రాశని సన్నిధేన భయంకరమైన పిడుగు లాంటి వజ్రం వంటి బాణంతో కొట్టాట. అంత బాణం దెబ్బతిని కూడా రావణుడు ఏమాత్రం లెక్క చేయలేదు. ఆ సమయంలో రాముడి మరొక బాణం కొట్టాడు. ఈ బాణం దెబ్బకి మాత్రం వాడి శరీరం కంపించిపోయింది. ఘోర యుద్ధం జరుగుతూ ఉండగా రాముడు కొట్టిన ఒక అపూర్వమైన బాణం, రామబాణం, వాడి వక్షస్థలాన్ని దాటి బయటికి వెళ్ళిపోయింది. ఇంతవరకు యుద్ధం చేస్తున్న రావణుడు ఈ దెబ్బకి కంపించిపోయాడు. నచుక్షుభే నాపిచచాలరాజా సరామ బాణాభిహతో పురుషార్థ చచాల చాపంచముమోచ వీరః. రావణుడు మహావీరుడే, ఇంత పూర్వం ఎవరి చేతిలోనూ దెబ్బలు తినలేదు, మొదటిసారిగా రామబాణం దెబ్బకి వాడి శరీరం కంపించిపోయింది, ఆర్తి పొందాడు. హనుమంతుడు చేత్తో కొట్టాడు బలం ఉపయోగించి. ఈయన బాణంతో కొడితే ఆ బాణం దెబ్బకి ఏమైపోయింది, చేతిలోంచి ధనుస్సు కిందకిలా జారిపోయింది, వాడు రథం తొట్లో జారిపోయాడు, కళ్ళు జారిపోయాయి, వ్యాకులుడైపోయాడు. ఆ సమయంలోనే వాడి ధనుస్సు ముక్కలు ముక్కలు చేసేశాడు రామచంద్రుడు. ఆ సమయంలో వాడు అలా కూలబడగా వాడి కిరీటాన్ని కూడా నరికేశాడు రాముడు. ఇప్పుడు రావణాసురుడు దిగాలుగా చూస్తున్నట్ట, కిరీటం పోయింది రాజుగారి కిరీటం, యుద్ధరంగంలో ముక్కలైపోయిందంటే వాడి తల దిగినట్టే లెక్కని పూర్వం అనుకునేవారు. అలా కిరీటం పోయింది, శరీర కాంతి తగ్గిపోయింది, చతికిల పడ్డాడు. లేద్దామంటే చేతులు ఊతగా ఉండడం లేదట. అంటే ఒక్కొక్కప్పుడు మనకు ఓపిక లేనప్పుడు మనం ఎంత ప్రయత్నించినా రెండు చేతులతో నేల మీద నుంచి పైకి లేవలేము. అలా లేవలేకుండా చతికిల పడ్డాడు. గుండెల్లో గుచ్చుకున్న బాణం నుంచి నెత్తురు వస్తోంది, ధనుస్సు లేదు, కాంతి తగ్గిపోయింది, చావడానికి సిద్ధంగా కనబడ్డాడు. వెంటనే రాముడు జారిపడిపోయాడు. అందుకే రాముడు అన్నారు ఆయన, ఓరి వీరుడా, ఇంత పూర్వం నువ్వు సాధారణ వీరులు చెయ్యలేని ఘోర యుద్ధం చేసిన మాట నిజమే. మహాద్భుతమైన యుద్ధాలు చేసావు, ఎంతో మందిని చంపావు, ఆ పాతకం ఇవాళ అనుభవిస్తున్నావు. నువ్వు ఎందరిని చంపావో అంతమంది నిన్ను శపించారు, ఆ ఉసురు నీకు తగిలి నీ కళ్ళ ముందు నీ వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు నేను కూడా నిన్ను కొట్టిన బాణం దెబ్బకి నువ్వు ఇంచుమించుగా చావుకి దగ్గరయ్యావు. ఇంకో రెండు బాణాలు కొడితే చస్తావు, కానీ నేను నిన్ను చంపను. యుద్ధరంగంలో ఆయుధం లేక కిరీటం లేక స్పృహ కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నవాడిని చంపడం దోషం. ఇదే నీకు నా హెచ్చరిక. వెళ్ళు, నీ లంకానగరంలోకి మళ్ళీ వెళ్ళు, రథం తోలుకుని వెళ్ళు. ఈ పూట బాగా విశ్రాంతి తీసుకో. ఒళ్ళంతా కాపడం పెట్టించుకో. ఆ బాణాలు పీకించుకో, మసాజ్ చేయించుకో, బాగా భోంచేయి, విశ్రాంతి తీసుకో. రేపు మళ్ళీ కొత్త రథం తీసుకుని ధనుర్బాణాలు తీసుకుని యుద్ధానికి రా. అప్పుడు నీ బలం ఏమిటో నా బలం ఏమిటో తెలుస్తుంది. ఈ పూట చాలామందితో యుద్ధం చేసావు. నా దగ్గరకు వచ్చే ముందు ఆంజనేయుడు కొట్టిన దెబ్బలు రెండు తిన్నావు, ఒక దెబ్బ తిని ఇక్కడికి వచ్చావు, కాబట్టి కొంచెం అలసిపోయావు. అలసిపోవడం వల్ల బహుశా స్పృహ తప్పుంటావు. రేపు విశ్రాంతి తీసుకుని డైరెక్ట్గా నా మీద యుద్ధానికి వస్తే ఇద్దరిలో ఎవరి బలం ఏమిటో తెలుస్తుంది. తదా బలం ద్రక్ష్యసివే రథస్థ, రథం మీద కూర్చున్న నీకు నా బలం తెలుస్తుంది, పో అనగానే రావణాసురుడు ఏం చేయాలి, అక్కడ ఉంటే చస్తాడు ఎలాగో, అందుకని నిరుత్సాహంగా రథం తెప్పరా అన్నాడు సారథిని. సారథి రథం వెనక్కి తోలాడు. ఆ పూట వాడి జీవితంలో ఎప్పుడూ పొందని ఘోరమైన అవమానం పొందాడు. వాలి ఇండైరెక్ట్గా నొక్కాడు, ఈయన డైరెక్ట్గా నొక్కాడు. కిరీటం విరిగింది, రథం శిథిలమయ్యింది, ఆయుధాలు లేవు, చావు దెబ్బలు, నోట్లోంచి నెత్తురు. అలా ఏడుపు మొహంతో వెనక్కి లంకానగరానికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోతూ ఉన్న వాడిని చూచి వానరులు ఆనందంతో ఎగిరి గొంతులేశారు. శభాష్ రామచంద్ర, జై శ్రీరామ్ అన్నారు. అప్పుడు రాముడు వచ్చి లక్ష్మణుడికి ఇంకా వానరులకి అందరికీ బాణాలు గుచ్చుకున్నాయి కదండి, ఆ బాణాలు సొంతంగా తీసేటండి పైకి రాముడు. అందుకే ఆయన ప్రభు అన్నారు, కరుణామూర్తి అన్నారు. ఇప్పుడు లక్ష్మణుడికి ఒంటి మీద బాణాలు గుచ్చుకున్నాయి, లక్ష్మణుడు తీసుకోలేడా, కానీ రాముడికి ప్రేమ నిమిరి తన చేత్తో అవి తీగానే రాముడి స్పర్శ వల్ల బాణాలు ఊడిపోవడమే కాకుండా గాయాలు తగ్గిపోయి వాళ్ళకి ఆరోగ్యం చేకూరింది. అలాగే హరీన్ అక్కడున్న వానరులందరికీ కూడా ఎముకల్లో గుచ్చుకున్న బాణములు తీసి ఎముకలు సరిచేశాడు. అందరికీ సేవ చేశాడు ఆయన, అందరికీ ఆరోగ్యం ఇచ్చాడు. ఇంకిక్కడ రాక్షసరాజు గడగడలాడిపోతూ వణికిపోతూ మహాభయంకరమైన బాధను అనుభవిస్తూ లంకానగరానికి వచ్చేశాడు. రావణుడు రావడంతో సింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చుని రాక్షసగణాలకేసి చూశాడు. వాడికి ఆ పూట ఏ పక్క నుంచి ఎవడు కనపడినా రాముళ్ళకే కనపడుతున్నట్ట. వాడి శరీరానికి ఏ దెబ్బ తగిలినా బ్రహ్మదండం లాంటి రామబాణాలే కనబడుతున్నాయి. అందుకని వాడు వణికిపోతూనే ఇలా అన్నాడు, నేను దేవేంద్రుణ్ణి పడగొట్టిన వాణ్ణి, అంత పరాక్రమం కలిగిన వాణ్ణి, అమోఘమైన తపస్సు చేసిన వాణ్ణి, ఒక మానవ మాతృడి చేతిలో ఓడిపోయాను, నా తపస్సు అంతా పాడైపోయింది. ఆహా, నన్ను చూచి ప్రపంచమంతా గజగజలాడేది నా కర్మ, ఇవాళ మనిషిని చూసి గజగజలాడిపోతున్నాను. ఇప్పుడు నాకు గుర్తొస్తోంది, ఒకప్పుడు బ్రహ్మదేవుడు నన్ను పిలిచి నీకు ఎవరి వల్ల గండం లేదు, మనిషి వల్ల గండం అన్నాడు. ఆ మాట ఇప్పుడు నిజమైపోయింది, ఆ మానవుడే ఈ రాముడయి ఉంటాడు. లోగడ, నేను చేసిన పాపాలన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి, బ్రహ్మగారు మానవుడి చేతిలో మరణం అన్నాడు, ఆ మానవుడే వచ్చాడేమో రాముడి రూపంలో. ఆ తర్వాత ఏం జరిగింది, నేను ఒకప్పుడు ఇక్ష్వాకు వంశస్థులలో ఒకడైన అనరణ్యుడు అనే ఒక రాజుతో యుద్ధం చేసి ఆ రాజుని కింద పడేసి ఎడంకాలతో వాడి తల తన్నా. అప్పుడు అతని కోపం వచ్చింది, యుద్ధంలో జయాపజయాలు దైవాధీనాలు, నువ్వు వీరుడివి కనుక నన్ను చంపుతున్నావు, కానీ యుద్ధంలో చచ్చిపోతున్న వాడి తల తన్నచ్చా, ఎడంకాలతో నా తల తన్నుతావా, ఇదే నీకు నా శాపం. నా వంశంలో రాముడనేవాడు దశరథ పుత్రుడు ఈ పుట్టి నిన్ను చంపుతాడని శపించాడు. ఆ అనరుణ్యుడి శాపం ఫలిస్తోంది. ఇప్పుడు అన్నీ గుర్తుకొస్తున్నాయి వాడికి, ఫ్లాష్ బ్యాక్లు అన్నీ గుర్తుకొస్తున్నాయి అనమాట. సినిమాల్లో రింగులు రింగులు తిప్పి వెనక్కి తీసుకెడతారే ఫ్లాష్ బ్యాక్లు, అలా ఈ చావు దెబ్బలు తింటే అవి గుర్తుకొస్తాయి. ఆ అనరుణ్యుడి శాపం ఇప్పుడు ఈ రాముడి రూపంలో వచ్చింది. అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే అనరంజుడు ఎంత గొప్పవాడు కాకపోతే తన వంశంలో తర్వాత ఎప్పుడో దశరథుడు పుడతాడు, అతని కొడుకు నిన్ను చంపుతాడని ఎలా చెప్పించాడండి? అది తపశ్శక్తి అంటే. ఇదే మాట చెప్తున్నాడు ఇక్కడ. విదితం మానుషం మన్యే రామం దశరథాత్మజం ఇక్ష్వాకు కులనాకేన అనరణ్యేన యత్వర. అనరణ్యుడు పూర్వం నన్ను శపించాడు దశరథ పుత్రుడు రాముడి చేతిలో చస్తావని, ఆ రాముడే ఎత్తాడు. తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నాడు ఇప్పుడు, ఎంత పూర్వం నేను ఒకప్పుడు వేదవతి అని కుశధ్వజుడి కూతుర్ని చెరపట్టాను. కుశధ్వజుడని ఒక రాజు ఉన్నాడు, ఆయన భార్య పేరు మాలావతి. వాళ్ళిద్దరూ తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సు వల్ల లక్ష్మీదేవి తన వంశతో కూతురుగా పుట్టింది. ఆవిడ పుట్టగానే వేదధ్వని వినపడింది, వేదము తనంత తాను వినపడింది. అందుకని పుట్టినప్పుడు వేదఘోష వినపడడం వల్ల ఆ తల్లికి వేదవతి అని పేరెట్టారు. ఆమె విష్ణువు కోసం తపస్సు చేస్తూ ఉంటే ఈ రావణాసురుడు సౌందర్యానికి ఆశపడి మీదపడి కౌగిలించుకోకపోతే జుట్టు పట్టుకోకపోతే ఆ జుట్టు తెంపుకుని, ఓరి దుర్మార్గుడా నేను మళ్ళీ జన్మించి నీ లంకకొచ్చి నీ అంతం చూస్తాను, నేను విష్ణువుని పెళ్లి చేసుకుంటాను, నీ నాశనం చూస్తాను అని అగ్నిలో దూకి భస్మం అయిపోయింది. అదే ఆ వేదవతి సీతగా పుట్టింది. ఆ విష్ణువే రాముడు. ఆనాడు నన్ను వేదవతి చెప్పించింది, ఆ శాపం వల్ల ఆ వేదవతి సీతని ఇప్పుడు అర్థమవుతోంది. ఆ వేదవతి వరించిన విష్ణువే రాముడయి ఉంటాడు. ఇన్ని మాటలు చెబుతున్నాడు ఇప్పుడు రావణాసురుడు. కాబట్టి సీత వేదవతి, విష్ణువే రాముడు. ఆ శాపం కూడా నన్ను కొట్టేసింది. ఎన్ని శాపాలు? అనరణ్యుడి శాపం, బ్రహ్మ ఇచ్చిన వరం, వేదవతీ శాపం. ఇంకా తర్వాత ఏమిటి? పార్వతీ శాపంట. సుస్పష్టంగా చెప్పాడు ఆయన, ఉమా పార్వతి శపించింది. పార్వతి ఎప్పుడు శపించింది? ఒకప్పుడు ఈ దుర్మార్గుడు కైలాస పర్వతాన్ని కదిలించేశాడు, అప్పుడు శివుడి యొక్క తాండవం ఆగిపోయిందని చెప్పుకున్నాంగా మనం. అప్పుడు పార్వతి ఒళ్ళు మండింది, నా నృత్యం ఆగిపోయింది, ఈ దుర్మార్గుడు ఏమో నీ వరాల వల్ల గర్వించి కొండను పెకలిస్తున్నాడు అని వెంటనే ఇలా తల కిందకు వంచి, ఒరే దుర్మార్గుడా శివుడిచ్చిన వరాలతో గర్వించి శివుడి కొండనే వెండి కొండనే కదిలిస్తున్నావు మొండేడా, ఒక స్త్రీని అపహరిస్తావు మా మనిష్యత్తులో చస్తావని చెప్పించింది. ఆనాడు పార్వతీ శాపం ఇప్పుడు మళ్ళీ ఫలిస్తోంది. నందీశ్వరశ్చాపి, నందీశ్వరుడు కూడా శపించాడు నన్ను. ఒకప్పుడు నేను కైలాస పర్వతాన్ని పెకలించడానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుడి కోతిముఖం వాడా అన్నాను, కోతులు నరులు వచ్చి నీ లంక నాశనం చేస్తారని శపించాడు. ఆ నందీశ్వరుడి శాపం కూడా పట్టుకున్నది. ఆ తర్వాత ఒకనాడు రంభని చెరిచాను, అప్పుడు రంభని చెరిస్తే నలకోవరుడు శపించాడు, ఆ శాపం కూడా పట్టుకుంది. వరుణ కన్యక, వరుణపుత్రిక, పుంజిక స్థల, పుంజిక స్థల గురించి మనం మొన్నే చెప్పుకున్నాం. ఆ పుంజిక స్థల బ్రహ్మసభ కెడుతూ ఉంటే ఈ దుర్మార్గుడు చెరిస్తే బ్రహ్మదేవుడు పుంజిక స్థలని పట్టుకున్నట్టుగా మరొక స్త్రీని బలాత్కరిస్తే చస్తామని చెప్పించాడు. అప్పుడు పుంజిక స్థలం ఏమంది, బ్రహ్మశాపమే కాదు నేను శాపం పెడుతున్నాను నీకు, త్వరలో నీవు ఒక స్త్రీని బలాత్కారంగా అపహరిస్తావు, అప్పుడు ఆవిడ భర్త వచ్చి నిన్ను చంపుతాడు, నీ తలకాయలు తిరిగి చచ్చిపోతావు అని చెప్పించింది. ఈ శాపాలన్నీ వ్యర్థం కావు అని వాడు అన్నాడు. నమిథ్య ఋషి భాషితం, ఋషుల మాటలు వ్యర్థమవుతాయా? ఋషుల శాపం ఫలించి తీరుతుంది. వాళ్ళంతా ఋషులు, వాళ్ళ శాపం ఫలించింది. నేను ఎంతోమంది ఋషుల్ని పీడించాను, వాళ్ళందరూ శపించారు. ఇన్ని శాపాలు ఒకేసారి వచ్చి పట్టుకుంటాయి అనుకోలేదు, అన్నీ నా నెత్తి మీద దాడి చేస్తున్నాయి. ఇప్పుడు నాకు ఈ సమయంలో రక్షణ కావాలి, ఒక్కడే నాకు రక్షణ కలిగించేవాడు వాడే మా కుంభకర్ణుడు. కుంభకర్ణుడు వచ్చాడంటే వీళ్ళందరినీ గుటుక్కు గుటుక్కుని మిగుతాడు. ఈ పిచ్చాడు ఇప్పుడైనా పశ్చాత్తాపం పొందడంలా, కుంభకర్ణుడు వచ్చేదో పొడుస్తాడు అనుకుంటాడు. అందుకని వీరులారా వెళ్ళండి, ఏదో రకంగా నిద్రలో ఉన్న కుంభకర్ణుడిని లేపండి, ఇప్పుడు నాకు శరీరం అంతా వణుకొస్తోంది, కంగారు వస్తున్నది, ఇప్పుడు నన్ను వాడే రక్షించాలి. కుంభకర్ణుడు మహావీరుడు, వీలున్నప్పుడల్లా నిద్రపోతూ ఉంటాడు దిక్కుమాలాడు వాడు మూర్ఖుడు. అదే మాట చెప్పాడు ఇక్కడ. ఏష కేతు పరస్సంఖ్యే ముఖ్యో వై సర్వరక్షసాం, ఈ సమయంలో యుద్ధరంగంలో నాకు ముఖ్యుడు, రాక్షసులకి దిక్కు కుంభకర్ణుడు. కుంభకర్ణ సదా సేతే, ఎప్పుడు చూసినా కుంభకర్ణుడు సేతే నిద్రపోతాడు, ఒకటే నిద్ర. మూఢ మూర్ఖుడు, తమ్ముడి మీద ఒళ్ళు మండింది, చావు దెబ్బలు తిన్నాడు కదా, ఆ మూర్ఖుడు ఎప్పుడు చూసినా నిద్రే నిద్రే నిద్రే. గ్రామ్య సుఖే రత, దిక్కుమాలిన సుఖాల్లో ఉంటాడు. నిద్రపోవడం అనేది గ్రామ్య సుఖం అట, అది బ్రహ్మానందం కాదుగా, దరిద్రపు ఆనందం. ఆ ఆనందంలో పడున్నాడు వాడు. కానీ వాడిని ఏదో రకంగా లేపండి. 6 నెలలు 9 నెలలు 8 నెలలు వాడు ఇష్టోత్తులంటే నిద్రపోతాడు. సాధారణంగా 6 నెలలకు 1 రోజులు వేస్తూ ఉంటాడు. 9 రోజుల క్రితం నిద్రపోయాడు వాడు మన కర్మయోగం వల్ల. మొన్న 9 రోజుల దాకా మెలకుగా ఉన్నాడు, తీరా యుద్ధం వచ్చే సమయానికి ఇప్పటికి 9 డేస్ అయిందనమాట. ఇది రాముడి గొడవ వచ్చి అంతపూర్వం కుంభకర్ణుడు విని హెచ్చరించాడు కదా, హెచ్చరించి నిద్రలోకి వెళ్ళాట 9వ రోజు. మీరు ఏం చేస్తారో, వాణ్ణి లేపండి. ఇంద్రుడి వంటి పరాక్రమం కలిగిన వాడు ఈ సమయంలో ఇక్కడికి వచ్చి నన్ను రక్షించకపోతే ఇటువంటి తమ్ముడుండి నాకు ఏమిటి ఉపయోగం? బలవంతుడు ఉన్నప్పుడు మనల్ని కాపాడాలి, కాపాడకపోతే వాడి బలం ఎందుకు, మన బతుకు ఎందుకు? వెళ్ళండిరా బాబు, మీకు పుణ్యం ఉంటుంది. వాడిని ఏం చేస్తారో తెలియదు, లేపండి, కొట్టండి, తిట్టండి, గిల్లండి. వాడు లేవగానే ఆకలితో నకనకలాడిపోతూ ఉంటాడు. వాడు తినడానికి పరిగొచ్చి ఆహారం పట్టుకురండి. మొత్తం గ్రేటర్ హైదరాబాద్తో పాటు కామారెడ్డి డిస్ట్రిక్ట్ దాకా ఉండే జనాలందరినీ పోగేసి అక్కడ పెట్టేయండి వాడి కోసం అనగానే వాళ్ళు ఇప్పటికిప్పుడు ఆ కాలంలో వాడు ఎలా లేస్తాడరా బాబు, అయినా లేపాలి తప్పదనుకుంటూ బయలుదేరారు. కొంచెం కంగారు పడుతూ బయలుదేరారు. వాడు లేవగానే వాడికి ఎంత ఆహారం కావాలో తెలుసు కదా, అందుకని 1000 ఎడ్లబళ్ళ మీద దున్నపోతుల్ని, అన్నాన్ని, ఏనుగుల మీద పెద్ద పెద్ద కళేబరాలని, 6000 కడవలతో మద్యాన్ని, 10000 కడవలు. కడవలంటే ఈ కొండలు కావు సుమా, మన కొండలు కావు. ఒక్కొక్క కొండ 4 వలంత ఉంటుంది ఏకంగా. అంతంత కొండలతో ఒక్కొక్క కొండ నిండా మద్యం, 10000 కడవల మద్యం, ఏదో 6000 కడవల నెత్తురు, ఇవన్నీ తీసుకుపోయేటప్పుడు రక్తం కూడా కావాలి వాడికి. తింటున్నప్పుడు మధ్య మధ్యలో గడగడగడగడ తాగేస్తాడు కొండతో నెత్తురు అనమాట. మనం డ్రింక్స్ కూడా తాగలేము, షోడా తాగలేం గట్టి. అలాంటివి పుచ్చుకుని బయలుదేరారు. ఆ రాక్షసుడు నిద్రపోతున్న చోటుకి వెళ్ళారు. వాడు రేపటిదాకా నిద్రనివ్వనివ్వండి, మరి అప్పుడే లేపేస్తేలాగా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.